ఆత్మబంధువులరా. సర్వసాధారణంగా ఆడంబరమైన రచనలు కానీ అవి లౌకిక విషయాలు అవ్వచ్చు, భౌతిక విషయాలు అవ్వచ్చు, సైన్స్కి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, ఆధ్యాత్మిక విషయాలు అవ్వచ్చు, ఆడంబరమైన రచనలు కానీ ఆడంబరమైన ప్రసంగాలు కానీ వినకూడదు. దానివల్ల మనకి ఆడంబరం పెరిగే అవకాశం ఉంది, అహంకారం అహమృత్తి పెరిగే అవకాశం. అది వరల్డ్లీ విషయమైనా స్పిరిచువల్ విషయమైనా భాషలో ఆడంబరం ఉండకూడదు, ఎక్స్ప్రెషన్లో కూడా ఆడంబరం ఉండకూడదు. ఒకరు ఆడంబరంతో కూడిన భాష, ఆడంబరంతో కూడిన ఎక్స్ప్రెషన్ ఉండటం వల్ల మన జ్ఞానానికి శాంతికి దూరం అవుతాం. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ సభలు సమావేశాలు, ఈ పత్రికలు నడపటాలు, ఈ ప్రాంతం ఆంధ్రదేశం అంతా తిరిగేది, ఈ ప్రవచనాలు చెప్పటం, ఎంతకంటే అరుణాచలంలోనూ జిన్నూరు గ్రామంలోనూ ఏ మరుమూలో కూర్చుని జపం చేసుకుంటే బాగుంటుందేమో, ధ్యానం చేసుకుంటే బాగుంటుందేమో ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన చేతిలో ఏమీ లేదు. ఆ దేహం ఎందుకు వచ్చిందో ఆ పని పూర్తి అవ్వలసింది. చంటి పిల్లవాడిని తల్లి ఏం చేస్తుందంటే ఒకసారి ఉయ్యాల చెట్లు పడుకోబెడుతుంది, ఒకసారి కింద చాప మీద పడుకోబెడుతుంది, ఒకసారి మంచం మీద పడుకోబెడుతుంది, ఒకసారి ఎత్తుకుని తిప్పుతూ ఉంటుంది తల్లి. ఆ తల్లి ఎలా చెప్తే తల్లి ఎలా ఆడిస్తాడు అలా ఆడవలసిందే. అలా భగవంతుడి చేతిలో కూడా మేము చంటి పిల్లల కింద ఉన్నాం. మా సంకల్పంతో నిమిత్తం లేకుండా ఈ జరగవలసిన కార్యక్రమం ఏదో అలా జరిగిపోతాను. ఈశ్వర సంకల్పం అది ఒక ప్రవాహం, దానికి అనుకూలంగా జీవించవలసింది. ఎదురైతే ఎదురేమి, అంటే ఈశ్వర సంకల్పం బలీయమైనది, అంటే దాని ప్రవాహం ఎటుంటే అది ఈ ఉపాధిని ఎలా ఆయన ఈశ్వరుడు ఎలా అయితే ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో అలా ఉపయోగపడవలసిందే, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా. అంటే ఈశ్వర సంకల్పం బలీయమైనది, మనకి ఏ సంకల్పాలు వస్తూ ఉంటాయి కానీ జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. సరే, ఈ రోజున జన్మదిన సందర్భంలో ఈ ఏర్పాటు, ఈ సమావేశం ఏర్పాటు చేశాము, ఈ సభను ఏర్పాటు చేశామని పిఎస్ఎం రాజు గారు చెప్పారు. రమణ మహర్షి గారికి 1912 వరకు జన్మదినాలు జయంతులు ఏం చేయలేదు. ఆయన ఊరుపక్ష గుహలో ఉండగా మొదలు పెట్టారు. ఏదో పాయసం వండారు, ఏదో స్వీట్స్ వండారు, ఏదో తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన ఏమన్నారంటే ఈ అట్టహాసం ఏంటి అన్నారు. అంటే మీ బర్త్డే కదా, ఇవాళ ఏదో చేస్తున్నామన్నారు. ఈ శవం పుట్టినరోజుని ఇదంతా అనవసరం, ఏంటి ఈ శవం వచ్చింది మనకి, ఈ ఉపాధి పట్టుకుందాం, ఈ శవం పట్టుకుందని ఈ విచారణ చేయాలి, కానీ ఈ పాయసాలు ఏంటి, ఈ స్వీట్లు ఏంటి అన్నాడు. ఈ ఉపాధి వచ్చినందుకు, ఈ శవం వచ్చినందుకు మనం విచారణ చేయి, ఏంటి ఎలా వచ్చింది ఈ శవం మనకి, ఉపాధి ఎందుకు వచ్చిందని విచారణ చేయాలి, కానీ ఈ అట్టహాసాలు ఏమిటని అడిగారు. అసలు నిజమైన పుట్టినరోజు ఏంటంటే మనకి ఏ రోజునైతే అజ్ఞానం నశించిందో, అవిద్య నశించిందో, దేహబుద్ధి దేహాభిమానం వేరుతో సహా నశించిందో అది నిజమైన పుట్టినరోజు. పుట్టుక గురించి రమణ ఆచార్యుడు ఆయన చెప్పిన నిర్వచనం ఏంటంటే, దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, అది ఒక తలంపు. దేహం మరణించినప్పుడు నువ్వు మరణించడం లేదు, నువ్వు అనుకుంటున్నావు అది ఒక తలంపు, అది నిజం కాదు. దేహం పుట్టుక ఒక తలంపు, దేహానికి సంబంధించిన మరణం ఒక తలంపు, ముసలతనం ఒక తలంపు, మరి ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, ఉద్రేకం ఎమోషన్ ఒక తలంపు, అన్నీ తలంపులు. జీవితం అంతా తలంపుల సమూహమే, రాగద్వేషాలు కూడా తలంపుల సమూహమే, అన్ని తలంపుల సమూహం. మీకు దుఃఖం కూడా తలంపు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, తలంపు లేనప్పుడు నీకు దుఃఖం రాదు. తలంపు లేకుండా ఎవరికి దుఃఖం రాదు. జాగ్రత్త అవస్థలో భయం ఉంటుంది, కానీ గాఢ నిద్రలో ఎవరికీ భయం ఉండదు. ఇంకా గాఢ నిద్రలో తలంపులు లేవు. తలంపు వచ్చిన తర్వాత నీకు భయం వస్తుంది, తలంపు వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది. తలంపు లేని వాడికి భయము లేదు, దుఃఖము లేదు, ఇవన్నీ తలంపుల రూపంలో వస్తున్నాయి. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, నాకు వస్తున్నాయి, అంటే నేనుకు వస్తున్నాయి. నేనంటే దేహానికి రావటం లేదు, ఈ తలంపులన్నీ దేహానికి రావటం లేదు, ఈ దేహం ఫైవ్ ఎలిమెంట్స్ చేత తయారు చేయబడింది. దేహానికి తలంపులు రావు. ఈ దేహము నేను అనే మొదటి తలంపుకి తలంపులు వస్తాయి. దానికే అన్ని మంచి తలంపులు వచ్చినా చెడు తలంపులు వచ్చినా అన్నీ వస్తాయి. సరే, మామూలుగా పెద్దలు ఏం చెప్తారంటే చెడు పనుల్ని మంచి పనులు చేసుకుంటూ పోగొట్టుకోమని, చెడు తలంపులు వస్తాయంటే మంచి తలంపులను కల్టివేట్ చేసుకుంటూ చెడు తలంపులను పోగొట్టుకోమని, చెడు పనులను మంచి పనులు చేస్తూ చెడు పనులను దూరం చేయమని, మరి ఈ చెడు ఆలోచనలు వస్తాయంటే మంచి ఆలోచనలు కల్టివేట్ చేస్తూ చెడు ఆలోచనలు దూరం చేయమని మన మతం చెప్తాంది. ఈ చెడు తలంపులు వచ్చినా మంచి తలంపులు వచ్చినా దేహము నేను అనే మొదటి తలంపుకే వస్తాయి. దాన్ని మూల తలంపని, మొదటి తలంపని, ప్రథమ తలంపని, ప్రధాన తలంపని, రాంగ్ అయ్యని, ఫాల్స్ అయ్యని చెప్తారు పెద్దలు. అంటే సాధన అంటే ఏమిటంటే ఈ మూల తలంపుకు నువ్వు ఎంత దూరం అవుతున్నావో అంత ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నట్టు గుర్తు. ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్. నువ్వు మామూలుగా ఏదానికి పాండిత్యండి అంటే రమణాచార్యుడు చెప్పాడు, దేహము కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, మనస్సులోని అందాల కంటే, సాహిత్యం కంటే, ధనం కంటే, చదువు కంటే, ప్రపంచంలో ఉన్న మనకున్న అధికారం కంటే, మనకున్న అర్హతలు యోగ్యతలు అన్నిటికంటే, ఒకవేళ నిజంగా మీకు మన కళ్యాణ గుణాలు ఉండొచ్చు, ఒకవేళ ఈ కళ్యాణ గుణాల కంటే అన్నిట్లకంటే వీటి అన్నిటికంటే అతీతమైన వస్తువు, ఒక అమృత వస్తువు నీ హృదయంలో ఉండవయ్యా, అది స్వయంగా ప్రకాశిస్తుంది, అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకో, నీ జీవితం యొక్క గమ్యం అదే. డోంట్ మిస్ ద గోల్. ఎప్పుడు నువ్వు గోల్ మిస్ అవ్వద్దు. నీకు పొట్టండు కాబట్టి ఏదో వృత్తి చేసుకుంటున్నావు, కానీ నువ్వు గోల్ని చేరాలంటే అహం వృత్తిలోంచి బయటకు రావాలి, ఆ మూల తలంపులోంచి బయటకు రావాలి. నువ్వు ఏ వృత్తిలోనూ ఇబ్బంది లేదు, అహం వృత్తిలో మటుకి ఉండొద్దు. అందుచేత ఆయన ఏం చెప్పినాడంటే ఈ నిజానికి నువ్వు ఎంత దూరం అవుతున్నావు, అంటే దేహంతో పెన వేసుకున్నటువంటి, దేహంతో ముడి వేసుకున్నటువంటి నిజానికి నువ్వు ఎంత దూరం అవుతున్నావు అన్నది ముఖ్యం. సరస్వంగా మనం ఆధ్యాత్మికం ఏరు, భౌతికం ఏరు అని అనుకుంటాం. మన దైవ దృష్టితోడు చేస్తే భౌతికం కూడా ఆధ్యాత్మికం. అది ఆధ్య భౌతికం అంటే ఏం లేదు అసలు. దైవ దృష్టితో ఏ పని చేసినా భౌతికం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. మన పూజ, మన జపము, మన ధ్యానము, లేక ఏదైనా సోషల్ వర్క్ ఏదైనా చేసినా వీటి అన్నింటి వల్ల కూడా మనకు మనోనిగ్రహం రావాలి, ఇంద్రియ నిగ్రహం రావాలి. వీటి ప్రయోజనం అది. అంటే ఈ ప్రపంచంలోకి మనం వచ్చింది ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాం. ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. మనం కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి ఎలా చదువుకుని బయటకు వస్తాము, ఆ విద్యను పూర్తి చేసుకుని ఇక్కడ మనం దేహాభిమానంతో, దేహబుద్ధితో ఈ లోకంలోకి వచ్చిన, ఈ లోకాన్ని విడిచిపెట్టకలకు ముందే ఆ దేహాభిమానాన్ని తొలగించుకుని, దేహబుద్ధిని తొలగించుకుని, శవబుద్ధిని తొలగించుకుని, శివబుద్ధి స్థితికి శివబుద్ధి మనం కలగజేసుకుని, అది మనకి దేహబుద్ధి శరీరాన్ని విడిచిపెట్టక ముందే ఆ శవబుద్ధి నశించి శివబుద్ధి మనకు కలగాలి. అలా కలిగితే అది కడసారి జన్మ, శివర జన్మ. మనకు అరుణాచలం దేవుడు అంటే బాగా ఇష్టం, అరుణాచల దేవుడిని నమ్ముతాం, లేకపోతే తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్ముతాం, లేకపోతే కాశీలో ఉన్న దేవుడు అంటే నమ్ముతాం. కొంతమంది కాశీ దేవుడికి భక్తులు ఉండొచ్చు, కొంతమంది అరుణాచల దేవుడికి భక్తులు ఉండొచ్చు, కొంతమంది తిరుమల మల్లప్ప వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉండొచ్చు, ఆ దేవతలందరినీ నమ్ముతున్నాం. కానీ ఇక్కడ మనకి జనరల్గా మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా, మన మతంలో కాదు అన్ని మతాల్లో కూడా వచ్చిన ఇబ్బంది చిక్కు ఏమిటంటే తన నిజమైన దేవుడు హృదయంలోనే ఉన్నాడు. మనకి వెంకటేశ్వర పెరుమాళ్ళ మీద ఉన్న నమ్మకం, లేదా విశ్వనాథుడి మీద ఉన్న నమ్మకం, జగన్నాథుడి మీద ఉన్న నమ్మకం, మనిషి హృదయంలో ఉన్న దేవుడి మీద నమ్మకం లేదు. మనకు నిజమైన దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు, పరమేశ్వరుడు మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. కానీ ఈ దేవుడిని మనం గుర్తించడం లేదు. అది దేవుడి మీద విశ్వాసం, ఇక్కడ దేవుడు ఉన్నాడనే విషయం కూడా మనం మర్చిపోయాం. కనీసం ఆ తిరుమల దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా మనకి ఈ హృదయంలో ఉన్న దేవుడి మీద నమ్మకం లేదు. ఆ దేవుడు రిలేటివ్ నాలెడ్జ్, సాపేక్షికానికి సంబంధించింది. మన మనస్సు ఎంత నిజమో, పుణ్యపాపాలు ఎంత నిజమో, ఆ దేవుడు కూడా బయట ఉండి మనకి ఆ దేవుళ్ళు కూడా అంతే నిజం. కానీ మన హిందూ మతంలో విగ్రహారాధనని ఏర్పాటు చేశారు, ఇతర మతాల్లో విగ్రహారాధన విమర్శిస్తారు. మన ఇండియన్ కల్చర్లో, మన సివిలైజేషన్లో, మన వేద ధర్మంలో విగ్రహారాధన ఏర్పాటు చేశారు. విగ్రహారాధన వల్ల అంతఃకరణ శుద్ధి వస్తుంది. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి వచ్చిందో అప్పుడు అంతఃకరణ నిర్మలం అవుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని అర్చన చేసిన, అరుణాచలేశ్వరుని అర్చన చేసిన, లేదా జగన్నాథ స్వామిని అర్చన చేసిన, ఎవరిని అర్చన చేసినా మనకి కంట్రోల్ వస్తుంది. లోపలంటే అంతఃకరణ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయ్యి నీ హృదయంలో అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడిని తెలుసుకోవడానికి దారి చూపిస్తుంది. ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, చిత్తశుద్ధి అనే గేట్లోంచే మన హృదయంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుణ్ణి మనం మోసం చేయలేము. ఆ దేవుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో, ఎంత నిదానంగా ఉన్నాడో, ఎంత ఏకంగా ఉన్నాడో మనం కూడా ఆ స్థితిని పొందాలి. ఆ పరమ పవిత్రతను, ఆ ఏకాగ్రతనే మనం సాధించాలి. బృహదారణ్యకోపనిషత్తులో బ్రాహ్మణ స్థితి పొందిన వాడు గురించి చెప్తాడు. బ్రహ్మము నీ హృదయంలో ఉంది, బ్రహ్మము అమృతం నీ హృదయంలోనూ ఉంది, అమృతత్వం నీ హృదయంలోనూ ఉంది, మృత్యువు రాకుండానే, ఈ శరీరానికి మృత్యువు రాకుండానే అమృతత్వాన్ని పొందు, ఆ బ్రహ్మానుభవం పొందు. ఆ బ్రహ్మానుభవం పొందిన వాడికి అంతటా తానై ఉంటాడు. వాడికి అట్టండి, వేదాలు వేదాలు కావటండి, దేవతలు దేవతలు కారటండి వాడికి. అటువంటి అనుభవం వాడి హృదయంలో, అటువంటి స్థితిని పొందుతాడు బ్రహ్మానుభవం పొందినవాడు. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, నీ శరీరానికి పోనీ వయసులో నీకు బ్రహ్మజ్ఞానం లేకపోయినా, బాల్యంలో నీకు బ్రహ్మజ్ఞానం లేకపోయినా, ఏ శుకుడు లేవు, నీ శరీరానికి కనీసం ముసలతనం వచ్చినా, నీ శరీరానికి ప్రాణం పోయే రోజుకైనా నువ్వు ఆ బ్రహ్మజ్ఞానం పోతే, బ్రాహ్మీ స్థితి నువ్వు పొందితే నువ్వు కడతీరినట్టే. కనీసం నీకు ముసలతనం వచ్చినా పోనీ, ఆ చివరి రోజున ప్రాణ ప్రయాణం రోజునైనా ఆ బ్రాహ్మీ స్థితిని పొందాలి. అప్పటికి కూడా నీకు అవకాశం ఉంది, లాస్ట్ మినిట్ వరకు, అంటే చివరి శ్వాస లోపల ఏ క్షణంలో బ్రహ్మీ స్థితిని పొందొచ్చు, నువ్వు బ్రహ్మమే అయిపోతావు. జ్ఞానానికి వయసుకి ఏమి సంబంధం లేదు. నీకు బాల్యంలో నువ్వు జ్ఞానం అయితే మంచిదే, యమరంలో కల అయితే మంచిదే, ముసలతనంలో అయితే మంచిదే, అప్పుడు కూడా అవ్వలేదు అనుకో. ఆ చెటారు, ఆ చివరి రోజు లాస్ట్ డే నీ ప్రాణ ప్రయాణ టైంలో అయినా సరిపోతున్నావు అర్జున అన్నాడు భగవంతుడు. అంటే ముసలతనం వచ్చిన తర్వాత అయినా, చివరి రోజుకైనా సరిపోతుంది. అంటే కృషి విడిచిపెట్టకు, ఎఫర్ట్ ఈజ్ నీడెడ్, నువ్వు ప్రయత్నం విడిచిపెట్టకని. అంచేత ఈ శరీరం యొక్క పుట్టుక పుట్టుక కాదు, ఈ శరీరం యొక్క చావు ఇది చావు కాదు, ఇది నువ్వు ఎప్పుడు చనిపోయినట్టంటే, ఈ దేహంతో పెనవేసుకున్నటువంటి నేను ఎప్పుడైతే పోయిందో, ఆ మూలతలంపు ఎప్పుడైతే పోయిందో అప్పుడు నీకు నిజంగా మరణం వచ్చినట్టు, మూలతలంపు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నిజంగా నువ్వు పుట్టినట్టు. అంటే ఈ శరీరము పుట్టుక, ఈ శరీరము చావు, ఇవన్నీ నిజం కానే కాదు, ఇదంతా డ్రీమ్ స్టఫ్. అదే షేక్స్పియర్ చెప్తా ఉంటాడు కదా, యూఆర్ సచ్ స్టఫ్ ఎస్ డ్రీమ్స్ ఆర్ మేడ్ అన్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండ్ విచ్ ఇస్ లైఫ్. అయితే ఆ దేహం ప్రారంభం ప్రకారం నడుస్తూ ఉంటుంది, కానీ ట్రూత్ ఇట్లీ దీనికంటే ఎవోగా ఉంది. దెరిగే టైడ్ దెరిగే వేవ్ దట్ షేప్స్ అవర్ ఎండ్స్. ఇవన్నీ దేహం యొక్క ప్రారంభానికి సంబంధించి ఆ దేహయాత్ర ముగుస్తూ ఉంటుంది. సోదర మహాశయ గారు, ఒక్క రహస్యం మీరు గుర్తులో పెట్టుకోండి, ఒక్క విషయం మీరు గుర్తులో పెట్టుకోండి, మీకున్న ఆవేదన, అశాంతి, దుఃఖం అంతా ఇప్పుడే చెప్పారు. మనసుకు చరిత్ర ఉంది, దేశానికి చరిత్ర ఉంది, జాతికి చరిత్ర ఉంది, అహంకారానికి చరిత్ర ఉంది, దేహానికి చరిత్ర ఉంది. ఇంకా చరిత్ర లేనిది నీలోపల ఉన్న బ్రహ్మానికి దానికి హిస్టరీ లేనే లేదు, దానికి మొదలు లేదు, అది చివరి లేదు, స్వతంత్రం. నీ లోపల ఉన్న సద్వస్తువుకి, నీ లోపల ఉన్న ట్రూత్కి దానికి హిస్టరీ లేదు, అసలు దానికి హిస్టరీ లేదు. నీ అహంకారానికి శిక్షణ ఉంది, నీ మనస్సుకి ఇష్టం ఉంది, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, ఇలా ఏదో అనుకుంటా ఉంటుంది కదా. నువ్వు కానిదానితో, నువ్వు కానిది కాని మనస్సుతోటి, కాని తలంపులతోటి, కాని ఈగో సెన్స్ తోటి, కాని దేహంతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు, దానికి హిస్టరీ ఉంది. కానీ నువ్వు ఏదిగా ఉన్నావో దానికి హిస్టరీ లేదు అయ్యా. నీకు హిస్టరీ, బ్రహ్మకి హిస్టరీ ఏంటి, ట్రూత్కి హిస్టరీ ఏంటి, అబద్ధానికి ఇష్టమే ఉంది కానీ ట్రూత్కి ఏమి ఇష్టమే లేదు. అంటే యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. ఎప్పటికైనా సరే నేను తిరుపతి తిరుపతి దేవుని చూసి రావచ్చు, అక్కడ పూజ చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, అంతఃకరణ శుద్ధి కాస్తాం, లేదా కాశీ వెళ్ళి అక్కడ స్నానం చేసి రావచ్చు, కానీ ఏ జన్మకైనా నీ హృదయంలో ఉంటుంటే ఆ ట్రూత్ను రిలైజ్ చేసి తీరాలి. అప్పుడు కానీ ఇమ్మోర్టల్ అవ్వు, ఇమ్మోర్టల్ స్టేట్ నీకు రానే రా. అప్పుడు వరకు ఏదో రకమైనటువంటి బాడీ వస్తూ ఉంటుంది, మైండ్ వస్తూ ఉంటుంది, పరిసర శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే పరిసరాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంచేత రమణాచార్యుడు ఏమన్నాడంటే ఆ మూల తలంపు ఉంటే పుణ్యం ఉంది పాపం ఉంది. ఏమీ లేదు పుణ్యం పాపం అంటే లేదు, పుణ్యం ఉంటే నేను సంతోషపెడతాను, పాపం చేస్తే పనిష్మెంట్ వస్తుంది. జీవుడికి గుణాలు ఉంటాయి, శివుడికి గుణాలు ఉండవు. ఉపాధి ఉన్నవాడికి గుణం కానీ ఉపాధి లేని వాడికి గుణం ఏంటి? మేము గుణాలను ఎంజాయ్ చేస్తున్నాం అండి, గుణాలను ఎంజాయ్ చేస్తున్నాం అంటారు. ఆ ఎంజాయ్ చేసేవాడిని మిగుల్చుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తారు. ఆ ఎంజాయ్ చేసేవాడు కూడా దొంగనేనని మనకు అర్థం అవటం లేదు. దానికెంత పుణ్యబలం ఉండాలి, దానికెంత వివేకం ఉండాలో, దానికెంత ఈశ్వరానుగ్రహం ఉండాలో, పూర్వజన్మలో ఎన్ని పుణ్యకర్మలు చేస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు? అసలు ఆ ఈశ్వరానుగ్రహం లేకపోతే అద్వైత శాంతి అటు ఉంచండి, అద్వైత సుఖం అటు ఉంచండి, అద్వైత అనుభవం అటు ఉంచండి, అద్వైత వాసన కూడా రాదు. కంట్రోల్ ఉన్నాడు, మనకు ఒక యజమాని ఉన్నాడు, మీకు నాకు ఈ పంచిభూతాలకి ఒక యజమాని ఉన్నాడు, ఒక కంట్రోల్ ఉన్నాడు, ఒక పెద్దవాడు ఉన్నాడు, ఒక ప్రభువు ఉన్నాడు. వాడు అనుగ్రహం లేకపోతే దేహం లోపల నేనున్నాను, నా బయట లోకం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు, అక్కడ వైకుంఠం ఉంది, ఇక్కడ కైలాసం ఉంది, నేను అక్కడికి వెళతాను, ఇక్కడికి వెళతాను, ఈ గోయింగ్ కమింగ్, నేను దేవుణ్ణి ఎంజాయ్ చేస్తాను, వాడి గుణాలు ఎంజాయ్ చేస్తాను. అప్పుడు కూడా ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేశాను మిగిల్చుకోవాలని లేదు, వాడి గుణాలు నేను ఎంజాయ్ చేస్తాను అన్ని కూడా అద్వైత అనుభవం వస్తున్నాయి. కానీ ఈ ఫారెస్ట్ మంచి విడగలుపుతాడు, శివానుగ్రహం లేకుండా పొందలేదు. జీవుడికి జీవలక్షణాలు ఉన్నప్పుడు ఉపాధి వస్తుంది, జీవలక్షణాలు లేనప్పుడు ఉపాధి ఏంటి? శివుడికి ఉపాధి ఏమి లేదు, ఉపాధి లేని వాడికి ఇంకా దోషం ఏంటి? అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం లోచూపు అలవాటు చేసుకోవాలి. కిరసనాల డబ్బాలో ఉన్న కిరసనాలంతా ఉంచేసిన కానీ అది వాసన కొడతాను ఉంటుంది మనకు. అలాగే అహంకారం నాకు పోయింది, అహంకారం నాకు పోయింది అంటే సరిపోదు. వాడికి పోయింది పోయింది అనుకున్నా ఇంకా అహంకార వాసనలోనే ఉండడు. నిజంగా అడిగి అది నాకు అహంకారం పోయింది, అహంకారం పోయింది అంటే వాసన ఉండే అన్నమాట, వాసన ఉంది కాబట్టి నాకు అహంకారం పోయింది అని చెప్తున్నా. అది కూడా ఒక వికారమే. రమణాచార్యుడు చెప్పింది ఏంటంటే లోకం అది ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఏది ఆ కారం ఉంటే అంతా ఉంది, అహంకారంలో మొత్తం అంతా నువ్వు తీసి అక్కలేదు, కారం తీసేస్తే సరిపోతుంది. ఆ కారాన్ని కనుక నువ్వు మైనస్ చేస్తే నువ్వు ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, నువ్వు ఉన్నావు కూడా, కానీ ఉన్నట్టు నీకు తెలియటం లేదు. ఏం చేత నీకు తెలియటం లేదు? అది నేనుగా ఉన్నాను, ఇది నేనుగా ఉన్నాను, దేహం నేనుగా ఉన్నాను, నేను రాజులుగా ఉన్నాను, నేను బ్రాహ్మణుగా ఉన్నాను, నేను కాంగ్రెస్గా ఉన్నాను, నేను తెలుగుదేశంగా ఉన్నాను, నేను పురుషుడిగా ఉన్నాను, నేను స్త్రీగా ఉన్నాను, నేను గొప్పగా ఉన్నాను, నేను తక్కువగా ఉన్నాను, నేను పెద్దవాడుగా ఉన్నాను, నేను చిన్నవాడుగా ఉన్నాను, ఈ కంటంతా మోసుకొస్తున్నావు. అంచేత నువ్వు ఎవడో నీకు తెలియటం ఇలా అనుకోవటం మాని. అనుకోవటం వల్ల నువ్వు ఎవరో నీకు తెలియటం లేదు. నేను పురుషుడిగా ఉన్నాను, నేను స్త్రీగా ఉన్నాను, నేను గొప్పగా ఉన్నాను, నేను తక్కువగా ఉన్నాను, నేను అగ్నిగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, ఇవన్నీ కూడా డస్టే. లేదా నేను పోయట్ని, నేను రైటర్ని, ఎంత మైండ్కి సంబంధించినవి. అంటే నువ్వు ఏం అనుకోవద్దు, నువ్వు మంచివాడిని అనుకోవద్దు, చెడ్డవాణ్ణి అనుకోవద్దు అయ్యా. నీ శరీరానికి అపచారం ఉండొచ్చు, మనస్సుకు అపచారం ఉండొచ్చు, కానీ ఆత్మకు అపచారం లేదే. ఏం జిట్టు పట్టించండి చూడండి, నిప్పుకి ఎక్కడైనా తుప్పు పడుతుందా? నిప్పుకి ఏం తుప్పు పట్టదు. ఆత్మకు అపచారం ఏంటి? నీ మనస్సుకు అపచారం ఉండొచ్చు, నీ దేహానికి అపచారం ఉండొచ్చు, కానీ ఆత్మకు ఎక్కడ అపచారం లేదు. నువ్వు ఎవరై ఉన్నావు? ఆత్మలై ఉన్నావు. అక్కడికి వెళ్ళు, ఇక్కడ ఆగిపోదు, ఈ గేట్ల దగ్గర, ఈ గడప దగ్గరే నువ్వు ఆగిపోద్దు, ఈ గడప దాటలేకపోతే నువ్వు అక్కడికి ఎలా వెళతావు? అంచేత నువ్వు ఆ వస్తువు పొందాలంటే నువ్వు అనవసరంగా లేనిపోయిన అనుకోవటం మాను. అంతకంటే కష్టపడవద్దు. నువ్వు ఏదో అనుకోకుండా ఉండలేకపోతున్నావు. అలాగే ఇలాగే అనుకో, మంచివాడినో చెడ్డవాడినో, తక్కువ వాడిని అనుకో, పెద్దవాడిని అనుకో, ఇలా ఏదో అనుకోకుండా ఉండలేకపోతున్నావు. అనుకోవటం మానే, నీ వస్తువు నీకు స్వరూపం నీకు ఇప్పుడే ఈ క్షణంలో నీకు వ్యక్తమవుతుంది. అత్యంత సులభం ఆత్మవిద్య. రమణాచార్యుడు అన్నాడు, పూజ కంటే తేలికట్టిన ఆత్మజ్ఞానం కలగటం, పూజకి ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళాలి, పుష్పాలు కొయ్యాలి, ఇక్కడ అర్చన చెయ్యాలి, ఇక్కడ ఇదంతా అలకాలి, అక్కడ దేవుడి పటం దేవతా పటం పెట్టాలి, పూజ చెయ్యాలి, దానికి ఒక మంత్రం ఉండాలి, అధిష్టాన దేవత మంత్రంతో అనుసంధానం చెయ్యాలి, వారి అనుగ్రహం కోసం ప్రార్థించాలి, ఇంత ఉంది అక్కడ పూజ అంటే. నువ్వు ఎలా కూర్చుంటే అలాగే ఆత్మజ్ఞానం పొందవచ్చు అయ్యా. ఎప్పుడు చెప్పినట్టు ఈశ్వరానుగ్రహం ఉంటుంది. తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా చేత రాదు. అంచేది నువ్వు ఆ మాట ఎందుకు మాట్లాడావు, లేక ఆ చేతితోడు ఆ పనిని ఎందుకు చేశావు? ఇది లోకం చూస్తుంది, చేతిని నోరుతాడు మాట. కానీ భగవంతుడు దీన్ని బట్టి మనకు మార్పులు ఏంటంటే, దీన్ని బట్టి మనకు స్పిరిచువల్ స్టేటస్ రాబట్టింది, నీకు తలంపుని బట్టి మార్పులు వేస్తాడు. నువ్వు ఏ తలంపు చోట మాట మాట్లాడావు, ఏ తలంపు చోట ఆ పని చేశావు, అంటే తలంపును బట్టి నీకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. కానీ బాహ్యంగా నువ్వు చెప్పే మాటలను బట్టి, బాహ్యంగా నువ్వు చేసే పనులు బట్టి మోసపోయేటంత అమా ఇక్కడ ఏం కాదు ఈశ్వరుడు. అంటే జాగ్రత్తగా నువ్వు పొందవలసింది ఏంటంటే, నీ హృదయంలోనూ ఉంది కానీ హృదయంలో ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కూడా మనకి కలగదు. గుళ్ళో ఉన్న దేవుడు అంటే మనకి ఇష్టం, కానీ ఇక్కడున్న దేవుడు అంటే మనకి ఇష్టం లేదు. గుళ్ళో ఉన్న దేవుడు అంటే అందరికీ ఇష్టమే, కానీ ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, కానీ ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడి మీద మనకి ఇష్టం లేదు, అసలు ఉన్నాడనే తెలియటం లేదు. కనీసం తిరుమల దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా ఇక్కడ ఉన్న దేవుడి మీద మనకి కలగలేదు. అసలు మనిషిలో దేవుడు ఉన్నాడన్న విషయమే మనం మర్చిపోయాం. మనిషిలో దేవుడు లేకపోతే శరీరం రాదు అసలు. కానీ ఎందుచేతటండి, ఈ దొంగ నేను, ఈ మిథ్యా నేను, ఈ బాడీ బ్రహ్మండ్ ఏం చేస్తున్నట్టు, దేవుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని చెప్తా ఉంటుంది. ఎందుకంటే అక్కడ దేవుడికి వెళితే, అక్కడ దేవుడి దగ్గరికి వెళ్తే దీనికి మరణం రాదు, ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్తే దానికి మరణం వస్తుంది. అంటే దాని మరణాన్ని అది కోరుకోదు కాబట్టి, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ అలాగనుకో ఇలాగనుకో కొన్ని వేలు జన్మలు ఇలా గడిపేస్తాం పెట్టినాడు. ఏం చేతండి దానికి చావు రాకుండా చూసుకుంటాం. దేహానికి డెత్ వచ్చిన రోజుని కాదు అయ్యా నీకు జ్ఞానం రావటం, దేహానికి డెత్ వస్తే కాదు నీకు జ్ఞానం వచ్చేది. ఇప్పుడు అజ్ఞానం ఎలా ఉంది, అవిద్య ఎలా ఉంది, అహంకార రూపంలో ఉంది, అంటే దేహాభిమానం రూపంలో ఉంది. ఆ దేహాభిమానం నశించిన రోజు నీకు జ్ఞానం ఉదయం వెళుతుంది, అది ఇప్పుడు నిజంగా నువ్వు పుట్టిన రోజు, అది ఈ పుట్టిన రోజునండి నిజం కాదు. అజ్ఞానం ఎలా ఉంది, ఎలా ఉంది అనుకుంటాం, దేహాభిమానం రూపంలో ఉంది. ఆ దేహాభిమానం ఎప్పుడైతే నశించిందో మరుక్షణంలో నీకు జ్ఞానం ఇదని కలుగుతుంది. జ్ఞానం అంటే పుస్తకజన్య జ్ఞానం కాదు, అది కాదు. జ్ఞానం అంటే ఇక్కడ వస్తువు ఒకటి ఉంది, అది అనుభవేక వైద్యం జ్ఞానం, అదే శాంతి, అదే అమరత్వం, అదే అంతా, అదే అందులోనే సర్వస్వం ఉంది. అది ఉండవయ్యా, అది తెలిసాక నీకు తెలుస్తుంది. దాని పని ఉండటమే, దాని పని ఉండటమే. ఆ దేహం ఉన్నా ఉంటుంది, దేహం లాగిపోయినా ఉంటుంది, లోకం కనిపించినా ఉంటుంది, లోకం కనిపించకపోయినా ఉంటుంది, అది స్వతంత్రంగా ఉంటుంది, ఆ సుఖం స్వతంత్రంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సంతోషం వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా దుఃఖం వస్తూ ఉంటుంది, అది స్వతంత్రమనే కాదు. సంఘటనలు ఏదైనా మనం అనుకూలంగా జరిగితే సంతోషం వస్తుంది, సంఘటనలు ఏదైనా అనుకూలంగా దొరక్కపోతే దుఃఖం వస్తుంది. మరి జ్ఞానికి ఎందుకు రావటం లేదు? జ్ఞానికి బాహ్య సంఘటనలు ఎప్పుడు సమానంగా ఉండవు కదా. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి అప్పుడు రాళ్ల మీద కూర్చోవలసి వచ్చింది శరీరం, ఇప్పుడు సోఫాల్లో కూర్చుంటుందని. దేహం యొక్క ప్రారంభం, జ్ఞానానికి దీనికి సంబంధం లేదే. ఇక్కడున్న వస్తువు నేను రాతి మీద కూర్చున్నానని అనుకోలేదు, అప్పుడు ఇక్కడ సోఫాలో కూర్చున్నానని అది అనుకోలేదు. లోకం యొక్క పోకడికి, లోకం యొక్క చూపుకి అలా అనిపిస్తుంది, అది అజ్ఞానం. ప్రారంభాన్ని బట్టి జ్ఞానికి కూడా అనుకూలమైన సంఘటనలు వస్తాయి, ప్రతికూలమైన సంఘటనలు వస్తాయి. కానీ దీని ప్రభావం జ్ఞాని మీద ఉండదు. ఏం చేత అక్కడ స్వతంత్రమైన సుఖం ఉంది, స్వతంత్రమైన శాంతి ఉంది, స్వతంత్రమైన ఆనందం ఉంది. ఇక్కడ మనకు స్వతంత్రమైన సుఖం లేదు, స్వతంత్రమైన శాంతి లేదు, స్వతంత్రమైన ఆనందం లేదు అని చెప్పి అనుకూలమైన సంఘటన వచ్చినప్పుడు పొంగిపోతాం, అనుకూలమైన సంఘటన లేనప్పుడు పొంగిపోతాం. దానికి అసలు బయట ప్రపంచంలో ఏ వస్తువుకి ఏ సంఘటనకి అసలు దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేనే లేదు. అటండి ఒకే సంఘటన ఇద్దరికి జరిగింది అనుకోండి, అనుకోండి మాట వరుసకి, ఒకడు క్వైట్గా ఉంటాడు, ఒకడు డిప్రెషన్లో వెళ్ళిపోతాడు, దుఃఖపడతాడు. వీడు క్వైట్గా ఎంచుకున్నాడు, వాడు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నాడు? కారణం ఏంటంటే వీడు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ సంఘటనకి దుఃఖాన్ని తీసుకొచ్చే శక్తి లేదు, సంతోషాన్ని తీసుకొచ్చే శక్తి లేదు. ఇక్కడ స్టేషన్ చూసా, వీడు తీసుకునే పద్ధతిని బట్టి ఒకడు సంతోషం వస్తుంది, ఒకడు దుఃఖం వస్తుంది. కానీ అందులో సుఖం లేదు, సంతోషం లేదు అయ్యా. ఇటువంటి సంఘటన ధ్యానికి కూడా కలిగితే వారికి ఏమైనా పెట్టరు బాబుడు, ఇంకేత ఇంకేది పెట్టరు బాబుడు. ఈ సుఖం అస్వతంత్రమైనది, వాడు పొందే సుఖం స్వతంత్రమైనది. ఆ స్వతంత్రమైన సుఖాన్ని, స్వతంత్రమైన శాంతిని, స్వతంత్రమైన ఆనందాన్ని ఈ బయట జరిగే సంఘటన కానీ ఈ ఈవెంట్స్ కానీ ఏమీ డిస్టర్బ్ చేయలేదు. అజ్ఞానికి కూడా ఆదివారం దుఃఖం సోమవారం ఉండదు, సోమవారం దుఃఖం మంగళవారం ఉండదు, మంగళవారం దుఃఖం బుధవారం ఉండదు. అంటే కాల ప్రవాహంలో అజ్ఞానికి కూడా దుఃఖం పోతాం. ఇది అజ్ఞానికే కాల ప్రవాహంలో పోతుంటే జ్ఞానికి ఈవెంట్ యొక్క ప్రభావం ఏమి ఉండనే ఉండదు. అంటే వాడు ఈ ఈవెంట్ యొక్క ప్రభావం ఉండకూడదు అనుకోడు, ఉండకూడదు అనుకున్నవాడు ఎవడో ఉండడు, అక్కడ ఎవడో ఉండడు. కానీ వాడికి ఇండిపెండెంట్ గడికి సుఖం అందుతాను, అది వాడు స్వాతంత్ర్యం అందుతాను, శాంతి అందుతాను. గంగా నదికి పక్కన నుయ్యి తవ్వితే ఎవడకు కావాలి, నుయ్యి తవ్వకపోతే ఎవడకు కావాలి. గంగానది కావాలంటే ఎవడొకడు పక్కన తగ్గాడు అనుకోండి, నుయ్యి దానికి నుయ్యి తగ్గాడనటం వల్ల ఏం దానికి లాభం లేదు. గంగానదికి నుయ్యి తవ్వడనుకోండి, దానికి వచ్చిన నష్టం లేదు. జ్ఞానికి బయట జరిగే సంఘటన అంతే. అనుకూలమైన సంఘటన ఒకటే, ప్రతికూలమైన సంఘటన ఏం చేస్తారు. గంగానది నుయ్యి మీద ఆధారపడలేదు. ఈ దేహము నేను అని చెప్పేది నిజం కాదు, అది కూడా తలంతే. పరిస్థితిని బట్టి అది పైకి లభిస్తూ ఉంటుంది, కిందకి పడతా ఉంటుంది. అది సమానంగా ఉండదు. సత్యం సమానంగా ఉంటుంది కానీ అసత్యం సమానంగా ఉండదు. అప్స్ డౌన్స్, ఫాల్స్ అయితే అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, మిథ్యానికి అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. రమణ మహర్షి గారు సాధన సాధన అంటే ఆయన చెప్పింది ఒకటి, ఆ మిథ్యానికి నువ్వు శరీరానికి మరణం వచ్చి లోపల ఎంత దూరం అవ్వగలిగితే, అంత దూరం అవ్వగలిగితే అదే సాధన యొక్క ప్రయోజనం. ఆ ఫాల్స్ అయితే నువ్వు ఎంత దూరం అవ్వగలిగితే అంత దూరం, అంటే నీకు సాధన కలిసి వస్తుంది. నెక్స్ట్ బర్త్లో అక్కడి నుంచి నీకు జర్నీ ఉంటుంది. ఒకవేళ ఒకే జన్మలో నువ్వు సాధించలేకపోవచ్చు, కానీ ఎంత దూరం నీకు శక్తి ఉంటుంది, బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. నువ్వు ఎంతవరకు దూరం అవ్వగలిగితే అంతవరకు మిథ్యానికి నువ్వు దూరం అవ్వటానికి ప్రయత్నం చెయ్యి. కానీ సాధన ఏంటంటే దానికి వెళ్ళి ఫుడ్ సపరేట్ కంప్లీట్గా నువ్వు ఖర్చు చేయాలి. సంతోషం కూడా నిజం కాదు, దుఃఖం కూడా నిజం కాదు, అవి కేవలం ఎమోషన్స్. పైగా నువ్వు వీటి వల్ల నార్మల్ లైఫ్కి దూరం అయిపోతావు. ఏం లేదు, రమణాచార్యుడు ఒకటి చెప్పాడు, మీరేదో పెద్ద ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, మీరు అనుకున్న ఏదో కష్టపడిపోవాలో కష్టపడిపోవాలని అనుకోక్కర్లేదు. మీరు రెండు పొట్టి మాటలు చెప్పాడు, ఆయన రెండే ముక్కలు చెప్పేవాడు రమణాచార్యుడు. నువ్వు పెద్ద కష్టపడే ఈ ముక్కులో గాలి చూసుకోవడం, అది అనుకోవటం, ఇది అనుకోవటం, ఏది కష్టపడిపోతున్నాను అనుకుంటున్నా, ఎంతో కష్టపడితేనే కానీ ఇది రాదని నీకు అనిపిస్తుంది. మరి నీ తలంపే నీకు అడ్డొస్తుంది, నీకు రియలైజేషన్ రాకుండా ఇది చాలా కష్టం కష్టం అనుకోవడం నీ తలంపే. ఎవడో చెప్తాడు ఇది నీకు చాలా కష్టం రాదని, అది ఆ మాట నువ్వు అది నమ్ముతావు. అంటే మనిషి తొందరగా చెడు నమ్ముతాడు కానీ మంచిని నమ్మడు. అంటే మనిషికి గుడ్నెస్, ఆ గుడ్నెస్ విలువ తెలియదు వాడికి. అంటే నువ్వు పెద్ద శ్రమం పడిపోక్కర్లేదు, చాలా కష్టపడితేనే కానీ ఇది రియలైజేషన్ రాదు, సత్య సాక్షాత్కారం కలగదని నువ్వు అనుకుంటున్నావు. రెండు పొట్టి మాటలు చెప్పాడు, నీకు ఈ జన్మలోనే వస్తుంది, ఇప్పుడే వస్తుంది, ఇక్కడే వస్తుంది. రెండే మాటలు, నువ్వు సింపుల్గా ఉండు, ప్యూర్గా ఉండు, అంత ఇంకేం వద్దన్నాడు. నువ్వు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ప్యూర్గా ఉండు, సింపుల్గా ఉండు. ఎంత సింపుల్గా ఉంటే, ఎంత ప్యూర్గా ఉంటే ఆ వస్తువు నిన్ను వరిస్తుంది, అది నీకు తెలియబడుతుంది, అది నీకు ఎరుకులోకి వస్తుంది. నీ హృదయంలోనే ఉండదు, అది నీకు ఎరుకులోకి వస్తుంది. నువ్వు ఎంత సింపుల్గా ఉంటే, ఎంత ప్యూర్గా లైఫ్ని లీడ్ చేయగలిగితే దాని అంటే అదే, అది నీకు తెలియబడుతుంది. కొంతమందికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది ప్రాపర్గా ఉపయోగించరు. ఏదో లిటిగేషన్ క్రియేట్ చేయడానికి దానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ మనకి తెలివి మంచిదే, ఆ తెలివిని సత్యాన్వేషణకు ఉపయోగించుకోవాలి. ఇంటెలిజెన్స్ చెడ్డది కాదు, దానికి సత్యాన్వేషణకి, సెర్చ్ ఫర్ ట్రూత్కి దాన్ని మ్యాక్సిమం దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే నీకు ఆ ట్రూత్ నీకు అనుభవంలోకి వస్తేనే కానీ నువ్వు కానిదాన్ని అవునని నువ్వు అనుకోవటం మాట. ప్రతి జన్మలో ఏదో బాడీ వస్తుంది, బాడీ వచ్చిన తర్వాత లోకం వస్తుంది, పరిసరాలు వస్తాయి, ఎక్కడ చోట నీకు తాదాత్మ్యం పొందుతూ ఐడెంటిఫై అవుతూ ఉంటావు, అలా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఎప్పుడో డివైన్ ఇంటర్ఫిరెన్స్, గురువు యొక్క అనుగ్రహం, ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ వస్తే నువ్వు ఫారెస్ట్లోంచి బయటకు రావగల, కానీ కేవలం నీ తెలివి సరిపోదు. ఏదో ఒక అచేతమైన శక్తి, ఒక డివైన్ పవర్, ఒక ఎనర్జీ, ఆ యూనివర్సల్ ఎనర్జీ డైరెక్ట్గా పట్టుకుని నీ మనసును లోపల గెంటుకుని లోపలికి హృదయం దగ్గర, ఎక్కడైతే ఈశ్వరుడు ఏ హృదయ కేంద్రం ఉన్నాడో అక్కడ తీసిపోవాలి. కానీ కేవలం నీ తెలివితేటల వల్ల అక్కడికి వెళ్ళాలి. లేకపోతే ఈ అహంభావం చుట్టూరు తిరుగుతూ ఉంటాం, అజ్ఞానం చుట్టూరు తిరుగుతూ ఉంటాం. అందులోంచి విడదీసి మనం దేని చుట్టూరు అయితే తిరుగుతుందో మనస్సు, అక్కడి నుంచి విడదీసి గురువు అనుగ్రహం అనండి, ఈశ్వరు అనుగ్రహం అనండి, అదే డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవ్వనండి, ఏదో ఒక అతీతమైన శక్తిని బలవంతాన్ని గెంతుకుని ఆ లోపలికి తీసుకెళ్లి మనస్సు శిరస్సులో ఎంత న్యాచురల్గా ఉంటుందో, మైండ్ని స్పిరిచువల్ హార్ట్లో అంత న్యాచురల్గా అట్టే పెట్టగలిగితే అది నశిస్తుంది. అంటే సిద్ధాంతం ఏమిటంటే, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నారు, అలాగే రాముని చూడవచ్చు, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని శివుడితో నేను మాట్లాడవచ్చు, శివుడు నాతో కూడా మాట్లాడవచ్చు, దేవతా పురుషులను ప్రత్యక్షం చేసుకుని వాళ్ళని ధ్యానం చేసి వాళ్ళు సాక్షాత్కారం, మీరు నన్ను ఎలా చూస్తున్నారో నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను అలా సాక్షాత్కారం చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వరాలు పొందొచ్చు, వాళ్ళు దర్శనం పొందొచ్చు, ఇవన్నీ కూడా ఆత్మానుభవం ముందు, ఆత్మ సాక్షాత్కారం ముందు, ఆత్మ శాంతి ముందు, అమృతానుభవం ముందు, కింద మెట్లు తీసి కట్టు. ఇవన్నీ నువ్వెవడో నీకు తెలియనప్పుడు ఇదంతా మైండ్ యొక్క క్రియేషన్. నువ్వు ధ్యానం చేయటం వల్ల నీకు అది రూపం దర్శనమిచ్చిందో, ఈశ్వరుడు నీకు కనిపించాడు, నువ్వేదో అడుగుతావు వరం, నువ్వేదో వరం అడుగుతావు ఆయన ఇస్తాడు. పైగా ఈ వరాలు అడిగేవాడు కూడా అని రమణాచార్యుడు అన్నాడండి, మనం అడగముందు ఆడు అడగడటండి, వాడు ప్రారంభాన్ని బట్టి అడుగుతాడట. భగవాన్ చిన్న ఉదాహరణ చెప్పారు, ఈ వరాలు అడిగేవాళ్ళు ఎంత తీరుగ్గా ఉంటారంటే పొద్దున్నే మనం ఇల్లు తుడుచుకోవడానికి చీపురి కట్టు ఉండాలని, ఆ చీపురి కట్టు కోసం వెతుకుతున్నాం అనుకోండి, చీపురి కట్టు దొరకటాలేదు అనుకోండి, సరిగ్గా అప్పుడే సర్వేశ్వరి కనిపించాడు అనుకోండి, అప్పుడు ఏం అడుగుతా ఉంటే మన మైండ్ అంటే చీపురి కట్టినది అంటుంది, మాకు చీపురి కట్ట కనిపించడం అది దొరికితే చాలనుకుంటారు. ఏం మాయ అంటే వరాలు అడిగేవాళ్ళు ఎంత తీరుగ్గా అడిగేస్తారంటే అండి, ఆ తాత్కాలికం ఏదో కష్టం ఉంటుంది కదండి. ఇప్పుడు భగవంతుడిని మనం మోక్షం అడగాలి కానీ ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నాను, ఈ జ్వరం తగ్గిపోవాలని అడిగితే ఏంటని అడుగుడట్టింది, అది జ్వరంతో బాధపడతాను, ఈ జ్వరంలోంచి నేను విడుదల చేయి అరుణాచలేశ్వరుడు అంటాడట్టు. అంటే ఏది అడగాలో కూడా వీడికి తెలియదు, మనకి ఏది మంచో మనకు తెలియదు, దేనివల్ల జ్ఞానం కలుగుతుందో మనకు తెలియదు, మనకంటే మన గురించి పరమేశ్వరుడికి ఎక్కువ తెలుసు, ఆయన దోషరహితుడు, ఆయన దోషరహితుడు కాబట్టి మనలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషంలోంచి ఎలా విడిపించాలో మనకంటే ఎక్కువ తెలుసు, లైఫ్కి ఎప్పుడు టర్నింగ్ పాయింట్ తీసుకురావాలో కూడా మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనం చెప్పినట్టు మనకంటే ఆయనకు ఎక్కువ తెలిసినప్పటికీ ఆయనకి ఏది తెలియని వాళ్ళనే మనం చెప్పినట్టు ఆయన ఉన్నామని అనుకుంటున్నాం. అంటే అహంకారం ఏం చేస్తుంది, ఈ అహంకారం లోకాన్ని మింగేస్తుంది, దేవుని కూడా మింగేయటానికి చూస్తాం. అంటే మన అహంకారం చెప్పినట్టు దేవుడు వినాలన్నమాట. సరసమైన సాంప్రదాయంలో ఏమని చెప్తారంటే, ఏమంటే ఈ నేను ఉండాలి కదా, దేవుడి గుణాలను అనుభవించాలి కదా, కొన్ని ద్వైత సాంప్రదాయాల్లో చెప్తారు. మనం ఎంజాయ్ చేయాలి కదా, రాముల్లో ఈ గుణం ఉంది, కృష్ణుల్లో ఈ గుణం ఉంది, ఆ గుణాలను మనం ఎంజాయ్ చేయాలి కదా. ఆ ఎంజాయ్ చేసేవాడిని ఇక్కడ అట్టే పెట్టుకోవాలి కదా, ఎంజాయ్ చేసేవాడిని కూడా తీసేసి తింటేలాగండి, ఇదేం వేదాంతం అండి, ఇదేం మెటాఫిజిక్స్ అంటారు. అంటే రమణాచార్యుడు అన్నాడండి, అంటే ఎంజాయ్ చేసేవాడు ఎవడు ఎంజాయ్ చేస్తాడు, ఈ నిజానే ఎంజాయ్ చేస్తాడు విషయాలు. జ్ఞాని లోకంలో విషయాన్ని దాబరించడు, లోకంలో ఉన్న ప్లెజర్స్ని జ్ఞాని దాబరించడు. గుణం అనేది మంచి గుణమైనా చెడు గుణమైనా మనస్సులో ఉండ గడప దాడుకు ఏమి లేదు. చైతన్యంలో మంచి గుణాలు లేవు, చెడు గుణాలు, చైతన్యానికి అది హిస్టరీయే లేదు. ఈ గ్రేట్ క్వాలిటీస్ అని గుడ్ క్వాలిటీస్ అని అక్కడ చైతన్యం ఏమి లేవు. ఇదంటే మైండ్ చెబుతాను, ఇదంతా మైండ్ క్రియేషన్. అయితే మన పెద్దవాళ్ళు మంచి గుణాలు అలవాటు చేసుకుని ఎందుకు చెప్పారంటే, మంచి మంచి వల్ల మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అంటే మనస్సు మంచి మంచితనం ఉంటే మనస్సుకి బాహ్యముఖానికి వెళ్ళటం తగ్గిపోతుంది, లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానంలో మీకు ఆత్మానుభవం వస్తుందని చెప్పారు. చాలామందికి అద్వైతం దగ్గరికి వచ్చేది గురించి ఏంటంటే అద్వైతం మాటలు చెప్తున్నారు, ఇంజనీర్ని తీసేస్తాడు అండి, ఇంకా ఎంత కష్టపడుతున్నాం, ఇన్ని పుణ్యాలు ఇన్ని పూజలు చేసుకుంటున్నాం, ఏదో కర్మఫలం అనుభవించడానికే కదా, ఇక్కడ నూతులు తవ్విస్తున్నాం, అక్కడ గోతులు చేస్తున్నాం, ఇవన్నీ ఏదో చేస్తున్నాం, ఇదంతా ఏదో కర్మఫలం, ఎంజాయ్ చేయాలి కదా, ఎంజాయ్ చేసి వాడిని తీసేస్తేలాగనే ప్రశ్న. కానీటండి ఆత్మసుఖం, ఆత్మానుభవం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న శాంతి, అక్కడ ఉన్నటువంటి హృదయంలో ఉన్న ఆనందం, హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఉన్న సుఖం పొంగి మన సహస్రారాన్ని ముంచినప్పుడు అటండి ఎంజాయ్ చేయడానికి తనకంటే వేరుగా తను తానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ తనది తరగదట్టండి, అది తరగదట్టండి. పైగా ఆనందం స్వతంత్రమే. ఇప్పుడు నా కృష్ణుడు కనిపిస్తాడు, బాగున్నావా అని అడుగుతాడు, నీకేమైనా వరం కావాలా అని అడుగుతాడు, నీకు వైకుంఠ ప్రాప్తి కావాలా అంటాడు, లేకపోతే నీకు ఏదైనా కొర ఏదైనా పదవ కావాలా, అధికారం కావాలా, ఏదైనా కావాలా, ఏది నీకేంటి కావాలని అడుగుతాడు, అని మాట్లాడి వెళ్ళిపోతాడు. తర్వాత నా పరిస్థితి నేనే మిగిలిపోయాను. మన కృష్ణుడు ఏదైనా డిజర్పీర్ అయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి మనకి? ఇది ఇక్కడ రమణాచార్యుడి బోధ ఏంటంటే, నీకు కనిపించి ఆ 10 నిమిషాలు కనిపించి నీతోటి మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు నీకు కావాలా? 24 గంటలు జాగ్రత్త అవస్థలు, స్వప్న అవస్థలు, సుషిప్త అవస్థలు ఒక క్షణం కూడా నిన్ను విడిచిపెట్టకుండా నీ కూడా ఉండే దేవుడు నీకు కావాలి. ఒకసారి కనిపించి ఒకసారి వెళ్ళిపోయే దేవుడు నిన్ను సుఖ పెడతాడా? 24 గంటలు నీ కూడా ఉండే దేవుడు నిన్ను సుఖ పెడతాడు. ఏ దేవుడు కావాలో నువ్వు చూసుకో, నువ్వే చూస్ చేసుకో, చాయిస్ నీకు ఇచ్చేసా. అంచేత ఈ ఆత్మసుఖం కలిగినప్పుడు, ఆత్మశాంతి కలిగినప్పుడు అక్కడ ఎంజాయ్ అక్కర్లేదు, తన తానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది ఎంజాయ్మెంట్ పోతుందేమో అని ద్వైత సిద్ధాంతం అనేది భయం వేస్తారు. అంటే ఎంజాయ్ని అక్కడ నిర్మించుకుంటే అది పరమస్థితి ఎలా అవుతుంది, అది చరమస్థితి అవుతుంది, అది ఫైనల్ స్టేట్ ఎలా అవుతుంది? ఫైనల్ స్టేట్ కానే కాదు. అంటే ఇక్కడ మినహాయించుకుంటున్నాడు. మామూలుగా వేదంలో ఏమని చెప్పిందంటే, ఉపనిషత్తులు ఏమని చెప్పిందంటే, అనేక తలంపుల యొక్క సమూహం మనస్సు అని, మైండ్ ఇది బండిల్ ఆఫ్ థాట్స్. రమణాచార్యుడు ఏం చెప్పాడంటే, అనేక తలంపుల యొక్క సమూహం మనస్సు అని చెప్తారు, కానీ ఆ మొదటి తలంపు ఒకటే మనస్సు అని, అది ఉంటే నీకు ఇతర తలంపులు వస్తున్నాయి, కానీ అది లేకపోతే నీకు ఇతర తలంపులు రావటం లేదు. దేహంతో తాదాత్యం పొంది నేను ఒకటే మనస్సు, అది ఉంటే నీకు ఇతర తలంపులు వస్తున్నాయి, కానీ అది లేకపోతే నీకు ఇతర తలంపులు రావటం లేదు. అంటే మనస్సు అంటే అదే, అది నశిస్తే నువ్వు ఉన్న వస్తువు ఉన్నట్లుగా వ్యక్తమవుతుంది. అది నీకు ఎంత అలవాటు అయిపోయిందంటే, మనస్సు మీద మన ఏగ వాళ్ళము. ఆ మనస్సును పోగొట్టుకోవడానికి ట్రై చేయటం లేదు. ఏం చేయాలి? అది నేననే తాదాత్వం నీకు ఎక్కువైపోయింది. ఆ మూల తలంపు నేననే తాదాత్వం, జన్మ జన్మల నుంచి అదే నేను నువ్వు అనుకుంటున్నావు. అంచేత పుణ్యం పేరు మీద దాన్నే డెకరేట్ చేసుకుంటున్నావు, శాస్త్రజ్ఞానం పేరు మీద దాన్నే డెకరేట్ చేసుకుంటున్నావు, లోకం పేరు మీద దాన్ని డెకరేట్ చేసుకుంటున్నావు. ఏది? ఆ మొదటి తలంపును డెకరేట్ చేసుకుంటున్నావు. ఆ మొదటి తలంపే మనస్సు, మొదటి తలంపే సైతాను. ఆ మొదటి తలంపు శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసి ఇది గోయింగ్ దానికే, కమింగ్ దానికే. ఆ మొదటి తలంపుకే శరీరం కావాలి, ఆ మొదటి తలంపుకే లోకం కావాలి, ఆ మొదటి తలంపుకే ప్రదర్శ కావాలి, ఆ మొదటి తలంపుకే అన్నీ కావాలి. అది లేదనుకో, ఉన్నది నీకు వ్యక్తం అవుతుంది, అది పూర్ణం. దాన్ని కూడిన ఒకటే, తీసేసిన ఒకటే. ఇంకా ఆ మొదటి తలంపుతో జన్మ జన్మల నుంచి ఎంత తాదాత్మ్యం పొందామంటే, భగవంతుడు నీకు ఆత్మవు, నువ్వు చైతన్యానువు, నువ్వు పరిశుద్ధుడువు అని చెబుతున్నప్పటికీ ఆ మొదటి తలంపుతో, ఆ మూల తలంపుతో, బాడీ బాగుంది అయితో నీకు ఎంత ఐడెంటిఫికేషన్ వచ్చేసిందంటే, కనీసం నువ్వు దాన్ని డౌట్ చేయటం లేదు, నువ్వు షేక్ చేయటం లేదు. డౌట్ చేస్తే షేక్ చేస్తావు, అది దాన్ని డౌట్ చేయటం లేదు, నువ్వు షేక్ చేయటం లేదు. ఆ మూల తలంపు నశించే వరకు నీకు రియలైజేషన్ రాదు. ప్రతి వారికి ఉండాలనే ఉంటుంది, చనిపోవాలని ఎవరికీ ఉండదు. ఎంచేత లోపలన వస్తువు అది ఎప్పుడు ఉండే వస్తువే. కాలంతోటి సంబంధం లేకుండా, దేశంతోటి సంబంధం లేకుండా, యుగాలతోటి సంబంధం లేకుండా, ఈ జాగ్రత్త అవస్థ అవస్థలతోటి సంబంధం లేకుండా, ద్వంద్వాలకు సంబంధం లేకుండా ఎప్పుడు ఉండే వస్తువు అది. నీకు తెలుసున్నామంటుంది, నీకు తెలియకపోయినా ఉంటుంది, కానీ తెలిస్తే సుఖం, తెలియకపోతే జన్మ జన్మలకి నిన్న దుఃఖం అంటాడు. ఒకటి చూడండి, మీరు మీకు చాలా ఐశ్వర్యం ఉందనుకోండి, ఆరోగ్యం ఉందనుకోండి, మీరు సరస్వతి పుత్రులు అనుకోండి, జ్ఞానం కూడా మీకు సరస్వతి కటాక్షం ఎన్ని ఉన్నా మీరు అశాంతుడు బాధపడినప్పుడు మీరు భరించలేరు. అశాంతి మీరు అశాంతిని భరించలేరు, వేరు చేయలేరు దాన్ని. ఇంకా మీ స్వరూపంలో శాంతి ఉంది, మీ స్వరూపానికి విరుద్ధమైన ఏది మీరు భరించలేరు. మనకు చావు అంటే ఇష్టం లేదు, అశాంతి అంటే ఇష్టం లేదు, దుఃఖం అంటే ఇష్టం లేదు. కారణం ఏంటి? ఆ లోపలన వస్తువుకి చావు లేదు, దానికి దుఃఖం లేదు, దానికి మరణం లేదు, దానికి అశాంతి. అశాంతి ఎలా ఉంటుందో దానికి తెలియదు. అది నీవై ఉన్నావు, అది నువ్వయ్యే ఉన్నావు. అది కానీ అది గుర్తింపు, అది నీవన్న సంగతి నీకు గుర్తింపు లేదు. కానీ దా వస్తువు మీద నీకు ఎంత ప్రీతి ఉందో, నువ్వు ప్రయత్నం చేసే ప్రయత్నం మీద కూడా అంత ప్రీతి ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఏదో గంటసేపు సాధన చేసి మనకి ఇంకా ఈశ్వర సాక్షాత్కారం కదా ఇది అనుకుంటారు, రాదు. అది ఈశ్వరుడు, ఆ ఈశ్వరు మీద నీకు ఎంత ప్రీతి ఉందో, నువ్వు చేసే సాధన మీద కూడా అంత ప్రీతి ఉండాలి. అని తెలుసుకోవాలి ప్రయత్నంలో కూడా ఆ ప్రీతి ఉండాలి, అక్కడ ఇష్టం ఉండాలి, లైకింగ్ నీకు ఉండాలి. అయితే ఇక నీకు తెలియబడదు. అంటే డెస్టినేషన్ మీద, ఆ గోల్ మీద నీకు ఎంత ఇష్టం ఉందో, అంత ఇష్టం కూడా నువ్వు చేసే సాధన మీద కూడా ఉండాలి. అంతేకాదు అది ఎంత ప్యూరిటీగా ఉంటుందో ఆ వస్తువు, నీ సాధన కూడా అంత ప్యూరిగా ఉండాలి. బలహీనులకి బద్దకష్టలకి ఉపనిషత్తు చెప్పింది. కృష్ణుడు ఒక మాట కలిపాడు, బలహీనులకి బద్దకష్టలకి కాదు దీనులకు కూడా తెలియబడరు. అంటే దీనులు అంటే ఎవరటండి? ఇదిగో ఈ మాట మాట్లాడితే మనకి ఏం కలిసి వస్తుంది, ఇవి రొంక చూస్తే ఏం కలిసి వస్తుంది, వారి పట్ల దయ చూపిస్తే మనకి ఏం కలిసి వస్తుంది, మాట్లాడ కొంతమంది నవ్వరండి చూసి, ఈ రొంక చూసి నవ్వితే వీరి వల్ల మనకి ఏం కలిసి రాదు, అప్పుడు నవ్వటం వల్ల ప్రయోజనం ఏంటి, మాకు ఏం ఇవ్వద్దు అయ్యా, కొంచెం నవ్వండి నవ్వరండి కొంతమంది. నువ్వు మాకేం సన్మానాలు చేయొద్దు, సత్కారాలు చేయొద్దు, కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టండి, పెట్టండి స్మైలింగ్, మీరు క్వశ్చన్ మార్క్తో ఉంటాడు ఇవాళ ఏంటో. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా నవ్వరండి. మీరు చూస్తామన్న కొంతమంది ఏది కొన్ని సంవత్సరానికి ఒకసారి ఏ దీపావళి రోజు నవ్వినా పర్వాలేదు, ఇంకా ఇలా జీవితం అంతా క్వశ్చన్ మార్కేనండి. ఏమండి మాట్లాడితే ఏం కలిసి వస్తుంది, ఇవి రొంక చూస్తే మనకి ఏం కలిసి వస్తుంది, నిల్చుంటే ఏం కలిసి వస్తుంది, ఏమండి? అంటే వాడు ప్రతిఫల అపేక్ష లేకుండా ఒక మాట మాట్లాడడం, చేతుడు పని చేయక్కర్లేదు, అట్లా నవ్వడం, వాడు దీనుడు అన్నాడు భగవంతుడు. వాడు ఏమన్నాడండి? దీనుడు కూలివాడంటే వాడే అన్నాడు. కూలివాడంటే ఏదో పొలంలో పనిచేసేవాడు కూలివాడు అనుకుంటున్నామని, వాడు కాదు కూలివాడు. కొంతమంది ఏదైనా సరే కలిసి వస్తే మాట్లాడతారు, అది మాట్లాడరు, నవ్వరు, చేతుడు చేయక్కర్లేదు, నవ్వరు. అటువంటి వాడే దీనుడు, వాడే కూలి పని చేసుకున్నాడు, వాడికి జ్ఞానమా అన్నాడు. వాడికి జ్ఞానమా? ఎవడు భగవంతుడు చెప్పింది గీతలో వాడికి జ్ఞానమా? బలహీనులకి బద్ధకస్త్రికని ఉపనిషత్తు చెబితే ఆ రెండాకిని అలా ఉంచేసి ఇది కలిపాడండి ఈయన. అంటే బలహీనులకి బద్ధకస్త్రికి సరే సరే దీనుడికి కూడా రాదని, ఈ పుణ్యము పాపము స్వర్గము నరకము మరణానంతర జీవితం పనిష్మెంట్లు, తర్వాత పనిష్మెంట్ కూడా మూల తలంపకే, అన్ని అన్ని మూల తలంపకే. నువ్వున్నావు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, లోపం ఉంది, లోపల ఉంది, బయట ఉంది, ప్రపంచం ఉంది, అన్నీ ఉన్నాయి, స్వర్గం ఉంది, నరకం ఉంది, అన్నీ ఉన్నాయి. మూల తలంపు ఉండదు, లేకపోతే ఏది లేదు. దాన్ని తీసుకో పక్కన పెట్టగలిగితే ఏం లేదు. కానీ నువ్వు పెడతావు, అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది ఇక్కడ రాదు. నువ్వు దాన్ని ఎందుకు చేస్తావు? అదే నువ్వు అనుకున్నప్పుడు దాన్ని నువ్వు ఎలా తొలగించుకుంటావు? ఆ మూలకాలు అంటే నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఎలా తొలగించుకోగలవు? నువ్వు తొలగించుకోలేవు. అక్కడ నీకు డివైన్ ఇంటర్ఫరెన్స్, గురువు అనుగ్రహం అక్కడ నీకు కావాలి. అది అసలు నువ్వు కాదనేటువంటి ఆ సంకల్ప, ఆ బుద్ధి నీకు రావాలి, ఆ వివేకం నీకు రావాలి. అది మనం నేర్చుకుంటే అది పరమేశ్వరుడు ఇవ్వాలి. ఆ మూల తలంపు నీ లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. లోపల ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు, దాన్ని అన్వేషణ చెయ్యి. నీ లోపలే ఉదయించి వస్తుంది మూల తలంపు, దాన్ని భర్తపలేసి నీ లోపలే ఉంది. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోయి అనుభవం, ఆ మూల తలంపు మూలం, ఆ మూల తలంపు మూలంలోకి వెళితే ఇది అదృశ్యం అవటం, ఇది మూల తలంపు నశించడం, నిజం నీకు వ్యక్తం అవటం సైమల్టేనియస్గా ఒకేసారి జరిగిపోతుంది. అంటే సూర్యుడు ఉదయించడం, వెలుతురు రావటం, నిప్పును ముట్టుకోవటం, కాయటం, అంటే అన్నీ అప్పుడే జరిగిపోతాయి. అలాగే మూల తలంపు మూల నీకు తెలిసింది అనుకో, మూల తలంపు మూలంలోనే నిజం ఉంది. ఎక్కడో నిజం ఉంది అనుకుంటున్నాం, ఈ హృదయంలో ఉంది నిజం. మూల తలంపు మూలంలోనే నిజం ఉంది. ఆ మూల తలంపు మూల నీకు వ్యక్తమైనట్టునే నిజం వ్యక్తమవుతుంది. మూల తలంపు మూల నువ్వు దర్శించలేవు అనుకో, నిజం కూడా నీకు తెలియదు. ఆ మూల తలంపు మూల నువ్వు చూడకుండా ఆ మూల తలంపుకి ఏమైనా దృశ్యాలు కనిపించినా, దేవతా దర్శనాలు కనిపించినా, అని నీ జ్ఞాన బలం వల్ల, నీ తపో బలం వల్ల, నీ జప బలం వల్ల కనిపించేవి కానీ అది మటుకు సాక్షాత్కారం కాదు. ఒకవేళ సంతోషం వచ్చిందనుకో, నువ్వు సంతోషం వస్తే నిజం అనుకోక అది జారిపోతుంది ఏదో రోజున, దుఃఖం వచ్చిందనుకో అది జారిపోతుంది. వీటి వల్ల నీ మనసు బాహ్యముఖానికి వెళుతుంది, వీటి వల్ల నీ మనసు బాహ్యముఖానికి వెళుతుంది. అంచేది నువ్వు చేయవలసింది ఏంటంటే, మొదటి పని, మధ్య పని, చివరి పని ఏమిటంటే, ఆ మూల తలంపుతో నీకున్న తాదాప్తిని విడిచిపెట్టు. దాంతో నువ్వు ఐడెంటిఫై అవ్వద్దు, అసలు దాంతో నీకు ఐడెంటిఫై అవ్వద్దు. ఆ మూల తలంపు మూలం, ఆ మూల తలంపు మూలం ఎప్పుడైతే చూసిందో, అంటే మనస్సు తన మూలాన్ని ఎప్పుడైతే చూసిందో, ఆ మరుక్షణంలో అది రిజెక్టర్ అయిపోతుంది. భగవాన్ ఏం చెప్పారంటే, అసలు మనసు లేనే లేదు, ఉందని మీరు అనుకుంటున్నారు, ఇంకా సాధన చేయమని చెప్పవలసి వస్తుంది. మనస్సే కనుక మీరైతే గాఢ నిద్రలో కూడా మిమ్మల్ని విరికి పెట్టడం. గాఢ నిద్ర అంటే మనకు గురువు అట్టడం. గాఢ నిద్ర మనం జాగ్రత్త అవస్థ కంటే, స్వప్నావస్థ కంటే గాఢ నిద్రలో పూర్తికి దగ్గరగా ఉంటాం అంటున్నాం. మనం జాగ్రత్త అవస్థ వేకింగ్ స్టేట్ కంటే, డ్రీమ్ స్టేట్ కంటే డీప్ స్లీప్లో పూర్తికి పని సమీపంగా ఉంటాం అంటాడు. ఊరికే తెర అడ్డొస్తుంది, కొంచెం తెర, అజ్ఞానం అనే తెర ఒకటి అక్కడ అడ్డుంటుందండి. కానీ ఆ గాఢ నిద్రలో ఎందుకు మనం పూర్తికి దగ్గరగా ఉంటాం కదండి, ఎందుకు ఉంటామటండి? గాఢ నిద్రలో మనం మంచివాళ్ళు అనుకోం, చెడ్డవాళ్ళం అనుకోం, పురుషులు అనుకోం, స్త్రీలు అనుకోం, నేను ధనవంతులు అనుకోం, పేదవాళ్ళు అనుకోం, లేదా పొలిటీషియన్స్ అనుకోం, లేదా జడ్జెస్ అనుకోం, ఏది అనుకోం, గాఢ నిద్రలో ఏది అనుకోం. అంతేకాదు మనం ఏది కాదు అందులో శుభ్రంగా సెపరేట్ అయిపోతాం. బాగా అర్థం చేసుకోండి, గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంట్లో పూర్తిగా సెపరేట్ అయిపోతాం. వరల్డ్తోటి సెపరేట్ అవుతాం, ప్రొఫెషన్ తోటి సెపరేట్ అవుతాం, మైండ్ తోటి సెపరేట్ అవుతాం, సెన్సెస్ తోటి సెపరేట్ అవుతాం, సెన్సెస్ కొన్ని ఆబ్జెక్ట్స్ తోటి సెపరేట్ అవుతాం. నువ్వు కాని దాంట్లో నుంచి సెపరేట్ చేసేది డీప్ స్లీప్ అయ్యా, కానీ అక్కడ కూడా నువ్వు ఉన్నావు, కానీ అక్కడ కూడా నువ్వు ఉన్నావు. అది ఎవరో నీకు తెలియటం లేదు, వాడి జాగ్రత్త అవస్థలు కూడా ఉన్నాడు, వాడినే పట్టుకోవయ్యా. అదే నిర్వాణ స్థితి. గౌతమ బుద్ధుడు నిర్వాణ స్థితి పొందాడని చెప్తారు. గౌతమ బుద్ధుడు నిర్వాణ స్థితిని పొందడం ఏంటంటే, దేహంతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి ఐడెంటిఫై అవుతుంది, నేను ఎప్పుడైతే నశించిందో మరుక్షణంలో వాడికి నిర్వాణ స్థితి కలుగుతుంది. నిర్వాణ స్థితి అంటే ఆవరణ లేని స్థితి. మాయంతా మనస్సులోనే ఉంది, దాన్ని నువ్వు మాయం చేసుకుంటున్నా, కానీ హృదయంలో నిజం అతి సమీపంలో ఉన్నప్పటికీ, అది నీకు దగ్గరగా ఉన్నప్పటికీ ట్రూత్ ఉంది, అది నీకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ, నీ ఇంద్రియాల కంటే, నీ దేహం కంటే, నీ సంకల్పాల కంటే అత్యంత సమీపంలో ఉండటం ట్రూత్. మనకి మన సంకల్పాల కంటే దగ్గరలో ఉండటం లేదు, అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ నువ్వు అందులోంచి బయటపడకపోతే, ఇందులోంచి ఆ మనసులోంచి కనుక బయటపడకపోతే, ఆ మనస్సు కల్పించే వికారాల్లోంచి, ఆ రజగుణంలోంచి కనుక నువ్వు బయటపడకపోతే, ఆ నిజస్థితి నీలో ఉన్నప్పటికీ అందులో నువ్వు ఉండలేదు. ఇప్పుడు మైండ్ ఎక్కడుంది? మనకి బ్రెయిన్లో ఉంది. మైండ్ బ్రెయిన్లో ఉండటానికి మనం సాధన ఏం చేయటం లేదు, న్యాచురల్గా ఉంటే నార్మల్గా ఉంది. అలాగే నీ స్పిరిచువల్ హార్ట్లో ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడ అంత న్యాచురల్గా బ్రెయిన్లో మైండ్ ఎంత న్యాచురల్గా ఉందో, నీ స్పిరిచువల్ హార్ట్లో మైండ్ ఎంత న్యాచురల్గా నార్మల్గా ఉంటే ఇది నశిస్తుంది, నిజం నీకు అర్థమవుతుంది. సరసనగా డాక్టర్స్ ఏం చెప్తారంటే, నగరలో మైండ్ ఉందని. డాక్టర్స్ ఏం చెప్తారంటే అండి, నెదర్లో మైండ్ ఉందని. రమ మహర్షి గారు ఏమన్నారంటే, ఆ నెదర్ను కూడా మనస్సే కల్పించింది అక్కడ. దేహానంతా కల్పించిన మనస్సు నెదర్ని కల్పించలేదా? మైండ్ క్రియేషన్. ఏది నెదడు? మొత్తం బాడీ అంతా కూడా నీ మైండ్ యొక్క క్రియేషన్, అంత మైండ్కి సంబంధించినది. దేహం ఎవరిదండి? హూజ్ బాడీ ఇస్ దిస్? ఈ దేహం ఎవరిదండి? నాది. ఈ దేహం ఎవరిది? నాది. నాదని ఎవరు చెబుతున్నారు? మనసు చెబుతాను. దేహము నేనని దేహం చెబుతాం లేదు, దేహము నాదని మనసు చెబుతాను. అంటే ఈ దేహం ఎవరిది? మనసు గారిది. అంటే దేహాన్ని ఎవరైనంటే ఎవరు బాధపడతారు? మనసు గారు బాధపడతారు. అంతేగాని లోపల చైతన్యం బాధపడదు. దీనికేత చైతన్యం ఉపాధి లేకుండా ఉంది. మనమే చాలా ప్రక్రియలు, పుట్టక ముందు ఎక్కడున్నాం, చనిపోయిన తర్వాత ఎక్కడుంటాం, ఈ అడవి అంతా సృష్టించింది, ఫారెస్ట్ అంతా కల్పించింది మైండ్. మన చుట్టాలు, స్నేహాలు, విరోధులు, మైండ్ ఎంత నిజమా? ఎంత ఆ చైతన్యానికి ఇతరులు లేరు. ఇతరులు లేనప్పుడు ఇంకా స్నేహాలంటే విరోధం. ఇతరులు ఉంటే కొంతమంది స్నేహితులు, కొంతమంది విరోధులు. ఆ చైతన్యానికి ఇతరులు లేరు. భగవద్గీత భగవంతుడు చెప్పి చెప్పి ముగింపులు ఏమని చెప్పాడు అర్జున? అర్జున, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, నీ హృదయంలో ఉన్నాడు. నేను మృగంలో ఉన్నానని చెప్పటం లేదు, ఈశ్వరుడు ఉన్నాడట. ఆయన ఈశ్వరుడు, ఆయన ఈశ్వరుడు అయ్యిండు కూడా నేను నీ హృదయంలో ఉన్నానని చెప్పటం. ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు, నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, కంట్రోల్ ఒకడు ఉన్నాడు, వాడు నిన్ను ఆడిస్తున్నాడు, నీ దేహం యొక్క ప్రారంభం పెట్టి ఆడిస్తున్నాడు. నువ్వుకి బొమ్మలా తిరుగుతున్నావు, నువ్వు స్వతంత్రుడు కదా, అస్వతంత్రుడు నువ్వు. వాడు ఆడిస్తే ఆడతావు నువ్వు, కానీ నువ్వు వాడు లోపల ఉన్నాడు, ఉన్నాడు వాడిని గుర్తించడం లేదు. నువ్వు ఇక్కడ చెప్తాడండి, నువ్వు ఎన్ని రకాలైతే ప్రయత్నాలు చేస్తా, సర్వభావేనే భారత, నీ ఎన్ని ఉపాయాల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేస్తావు, ఎన్ని రకాలుగా నువ్వు కష్టపడతావు, నువ్వు ఎన్ని రకాల సాధన చేస్తావు, జపమో తపమో ఇంకోటో మరొకటో మరొకటో మరొకటో, లేకపోతే నీ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి, నీ తెలివిని ఉపయోగించి, నీ బుద్ధిని ఉపయోగించి ఎన్ని రకాలుగా అయితే నువ్వు చేసుకుంటావు, లేకపోతే ప్రాణాయామం చెయ్యి, సత్పురుషుడు సహవాసం చెయ్యి, అది ఈశ్వరుని ప్రార్థించు, ఈశ్వరుని ధ్యానించు, ఈశ్వరుని జపించు, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేస్తావు, చేసి వాళ్ళు శరణాగతి పొందు, సరెండర్ టు గాడ్ ఇన్ యువర్ హార్ట్. అంటే సర్వభావేనే భారత, ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు. ఇది చెప్పాడు వైకుంఠంలో ఉన్న వాడికి శరణాగతి పొందమని చెప్పలేదు, నీ హృదయంలోనే ఈశ్వరుడికి శరణాగతి పొందు, అక్కడే ఉన్నాడు. తర్వాత జరగవలసింది అంటే ఆయనే చూసుకుంటాడు. ఇంకా నీ భారాలు నువ్వు ముయ్య, నీ కష్టం నీ కష్టం కాదు, ఇంకా నీ భారం నీది కాదు, నీ భారం ఆయన భారం, నీ కష్టం ఆయన కష్టం, నీ సంకల్పం ఆయన సంకల్పం, ఇంకా నీదంటే ఏం మిగలదు, అంతా ఆయనదే. ఇప్పుడు పాపం వీళ్ళు మరి ఎలాగండి, ఇది సరెండర్ అయిపోతాను అనుకోండి అని అక్కడి నుంచి శాంతి వస్తున్నా అనుకోండి, మరి శాంతి అనుభవించే వాడికి ఇక్కడ ఉండాలి కాదని ఇది భయం. ఏం భయం, వీడు కూడా ముద్ద అయిపోతాడు, ఆ ముద్దలు వీడు కూడా బాగానే, ఈ భయం, ఈ భయం వీడికి ఎందుకు భయం వస్తుందంటే ఇక్కడ ఎంజాయ్ అయిపోతాడేమని, ఆ ముద్ద ఇదంతా ఒక ముద్ద అయిపోతుంది. ఎవడో నువ్వు ఈశ్వరుడు అంత ఒక ముద్ద అయిపోతాడు, ఆ ముద్దలో నువ్వు కూడా బాగా అసలు సెపరేట్గా ఉండాలనుకునే బుద్ధిలోనే ఉంది మాయ అంతా కూడా. ఆ గడప దాటానికి ఎన్ని వేలు జన్మల పడుతుంది, అది ఎంత ఎక్కువ స్వార్థం ఉంటే వాళ్ళే ముందు అడుగుతారు వేరుపాటు కాపాడు. వేరు బుద్ధి స్వార్థపరుడికి ఎక్కువ ఉంటుంది, అంటే ఆధ్యాత్మిక విషయం భౌతికంగా మన అనుభవంలో కూడా స్వార్థపరుడికి వేరు బుద్ధి సెపరేట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ వేరు బుద్ధి నశించే వరకు నీకు జ్ఞానోదయం కాదు, వేరు బుద్ధి నశిస్తేనే కానీ ఆ పునర్జన్మల నుంచి మనం విడుదల పొందడం. వేరు బుద్ధి ఉన్నంతకాలం ఆ సెపరేట్నెస్ ఉండి, ఆ సెపరేట్ అయ్యి, ఆ ఇండివిజువల్ అయ్యి ఉన్నంతకాలం నువ్వు పనిష్మెంట్ గురవలసింది. ఏ జన్మ కాజన్ మరణానంతర జీవితంలో కూడా నువ్వు పనిష్మెంట్ గురవలసింది. నేననే తలంపు అది రైట్ అయ్యి కాదు, అది రాంగ్ అయ్యే. దాని చుట్టూరు తిరుగుతున్నంతకాలం నీకు లైఫ్ పట్ల రైట్ యాటిట్యూడ్ రాదంటున్నాడు. ఈ లోపల ఉన్నది ఈ దేహము నేనే తలంపు వస్తాను చూడండి, అది రాంగ్ అయ్యే, రైట్ అయ్యి కాదు. నువ్వు దాన్ని విడిచిపెట్టావు అనుకో, జీవి ఎంతకాలం అయితే జీవిస్తావు అంతకాలం దాని చుట్టూ, దాని చుట్టూ తిరుగుతావు అనుకో, లైఫ్ పట్ల కానీ ప్రపంచం పట్ల కానీ వస్తుజాలం పట్ల కానీ నీకు రైట్ యాటిట్యూడ్ రాదు. రాంగ్ అయ్యే నుంచి రాంగ్ యాటిట్యూడ్ వస్తుంది, కానీ రైట్ యాటిట్యూడ్ మనకి ఎప్పుడు రాదు. నీకు ఆ రైట్ యాటిట్యూడ్ అసలు నీకు రానే రాదు, ఆ తప్పుడు భావంలోంచి నీకు రాంగ్ యాటిట్యూడు, రాంగ్ థింకింగ్, రాంగ్ అయ్యి ఆ సెపరేట్నెస్ ఎప్పుడు పోతుందంటే ఆ రాంగ్ అయిన మూలంలో గెలిచే, ఆ రాంగ్ అయిన మూలంలోకి వెళితేనే కానీ రాంగ్ అయి నశించదు. అప్పటి వరకు నీకు సెపరేట్నెస్ ఉంటుంది ఉంటుంది. అంటే వేరు బుద్ధి పోదు, దేవుడు వేరు, నేను వేరు, లోకం వేరు, ఎక్కడో ఒక లోకాలు ఉంటే ఉండొచ్చు, అన్ని రాంగ్ అయి క్రియేషన్. అంటే నీకు దుఃఖకారణం లోపలే ఉంది కానీ బయట లేదు. దుఃఖకారణం బయట ఉందనుకుంటున్నావు, నీకు బయట ఎక్కడా దుఃఖకారణం లేదు, నీ లోపలే ఉంది. అది ఎలా ఉంది, అహం వృత్తి రూపంలో ఉంది, అహం వృత్తి. అది నశిస్తేనే కానీ దుఃఖం కూడా నశించదు. దుఃఖ కారణం లోకం లేదు, బయట లేదు, నీ లోపలే ఉంది, అహం వృత్తి రూపంలో ఉంది. అంచేత అహం వృత్తి నశిస్తేనే కానీ దుఃఖం కూడా నశించదు. ఆత్మవిద్య చాంద్రోగ్య ఉపనిషత్తులు సనత్ కుమారుడు నారదుడికి బోధిస్తాడు. నేను చాలా చదువులు చదివాను కానీ దుఃఖం నుంచి బయటపడలేదంటాడు నారదుడు. దుఃఖం లేని వస్తువు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటే నువ్వు దుఃఖంలోంచి బయటపడతావు, కానీ లేకపోతే నువ్వు ఎలా బయటపడతా ఉంటాడు సనత్ కుమారుడు. మామూలు చదువుల వల్ల నువ్వు దుఃఖంలోంచి బయటకు రాలేవు. దుఃఖం లేని వస్తువు ఒకటి ఉంది నీ హృదయంలో, అదే చైతన్యము, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే బ్రహ్మము. దానికి ఆకారం లేదు, ఆకారంలో దానికి వికారం, కానీ ఆకారం లేని దానికి వికారం ఏమిటి? లోపల ఉన్నది బ్రహ్మమే. అంటే దుఃఖం, దుఃఖంలోంచి విడుదల పొందాలంటే దుఃఖం లేని వస్తువుని తెలుసుకోవాలి. ఆ దుఃఖం లేని వస్తువు నీ హృదయంలో ఉంది, అది అనుభవం, అది అనుభవానికి నీకు వచ్చే వరకు నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుందని అప్పుడు ఆత్మవిద్య బోధించాడు ఎవరు, సనత్ కుమారుడు నారదుడు. అంచేత మీరు అజ్ఞానాన్ని పెంచుకోవడానికి ట్రై చేయొద్దు, తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇగ్నరెన్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, కొత్త వసతులు కల్పించుకోవద్దు, కొత్త వాసనలు కల్పించుకుంటే మూల తలంపు పెరుగుతూ ఉంటుంది. కొత్త ఊహలు కల్పించకూడదు, మూల తలంపు పెరుగుతూ ఉంటుంది. అంటే ఎంత ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినప్పటికీ అజ్ఞానం నుంచి విడుదల పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. సాధన దేనితో చేస్తాం? శరీరంతో చేస్తాం, మనసుతోటి చేస్తాం, వాక్కుతో చేస్తాం. అదే కృష్ణుడు శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు అని చెప్పాడు. తపస్సు మూడాటితోటి చేస్తాం అంతే కదా, ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు శరీరం. అంటే మూడాటిని ఆ మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకో. నీకు దేహం తెలుస్తుంది, నీ లోపల నీ హృదయంలోని నిజం ఒకటి తెలియకపోయినా దేహం తెలుస్తాను, మనస్సు తెలుస్తాను. ఈ మనస్సుని దేహాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో, అట్లా మ్యాక్సిమం ఉపయోగించుకో. ఉపయోగించుకుని ఆ నిజాన్ని రియలైజ్ చేయడానికి ట్రై చేయి. ఆ నిజాన్ని రియలైజ్ చేయడానికి దేహాన్ని మనస్సుని ఉపయోగించుకోకుండా నేను ఏదో సాధించాను, ఏదో సాధించాను, ఏదో సాధించాను అనుకుంటాం అనుకో, సాధించుకుంటా గ్రహించటం మళ్ళీ స్వప్నం. మరి అది స్వప్నం సమానమే. అంటే భగవాన్ చెప్పింది ఏంటంటే, దేహాన్ని ఆరోగ్యం కాపాడుకో, మానసిక ఆరోగ్యం నువ్వు కాపాడుకో, వాటిని ట్రూత్ రియలైజేషన్కి ఉపయోగించుకో, ఉపయోగించుకో. ఆ ట్రూత్ రియలైజేషన్కి ఉపయోగించుకోకుండా దేనికి నువ్వు ఉపయోగించినప్పటికీ, ఏది అచీవ్ చేసినప్పటికీ అది డ్రీమ్ స్టఫ్ అది. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు స్వప్నంలో కూడా ఏదో సాధించినట్టు వస్తుంది మనకు. జాగ్రత్త వ్యవస్థలోకి రాగానే మనం ఏదో సాధించాం అనుకుంటాం, ఏంటి అది నిజం కాదని తెలుసు. అలాగే నీకు వేకే నువ్వు ఈ హృదయంలో నిజం నీకు అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏది సాధించినా సాధించింది కూడా నిజం కాదని తెలుస్తుంది. ఇక్కడ వేకింగ్ స్టేట్ నుంచి ఇక్కడ ట్రూత్ రియలైజేషన్లోకి నువ్వు వచ్చిన తర్వాత, అంటే వేకింగ్ స్టేట్ కూడా తలంపుడే, డ్రీమ్ స్టేట్ కూడా తలంపుడే. అది తలంపుడు సమూహమే, ఇది తలంపుడు సమూహమే. ఇంకా నువ్వు పొందవలసింది ఒకటే, అదే హృదయంలో నిజమే. దానికోసం నువ్వు గురిపెట్టు, నువ్వు దాని ప్రయత్నాలు చెయ్యి, సత్పురుషులతో సహవాసం చెయ్యి. సత్పురుషులకి సహవాసము ఆర్టిఫిషియల్ ఎయిర్ కాదు, న్యాచురల్ ఎయిర్, నార్మల్ ఎయిర్. సజ్జన సంరక్షణ చెయ్యి. ఇక ప్రాణాయామం వల్ల మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, జపం వల్ల కూడా మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఈ రెండు చేత కాబట్టి సత్పురుషుని ఆశ్రయించు, నీ ఎఫర్ట్ లేకుండా నీ మైండ్ కంట్రోల్. భగవంతుడు చెప్పింది ఏంటంటే, జతలో యాక్టివ్ మైండ్ మంచిదే, నువ్వు యాక్టివ్గా ఉంటే మంచిదే, రియాక్టివ్ మైండ్ మంచిది కాదు. కొంతమందికి పని తక్కువ కోపం ఎక్కువ, పని చూస్తే తక్కువ చేస్తారు, ఇల్లంతా అల్లరే. ఇక ఏమిటండి యాక్టివ్ మైండ్ మంచిది, భగవంతుడు చెప్పాడు అమృతం ఇది. నువ్వు ముద్ద బయట ఉండొద్దు, డాన్స్ కింద ఉండొద్దు, యాక్టివ్ మైండ్ మంచిదే. నీకు కొంతమంది ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోతారు. రియాక్టివ్ మైండ్ మంచిది కాదు, యాక్టివ్ మైండ్ వల్ల నీకు రియలైజేషన్ వస్తుంది, కానీ రియాక్టివ్ మైండ్ వల్ల మాత్రం నీకు రియలైజేషన్ రాదు. యాక్టివ్గా ఉంటాం మంచిదే, అది నీ రియలైజేషన్ కంటే కాదు. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వు, అవకు రియాక్ట్ అవుతా మూల తలంపు బలం పెరుగుతున్నట్టు. ఏంటి ఆ ర్యాంక్ అయి, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతామంటే మనం రాన్ తింటుంటే ఆ ర్యాంక్ అయ్యి ఫుడ్ సప్లై పెరిగిపోతున్నారు. అంటే నువ్వు రీబర్త్ నుంచి విడుదల పొందలేవు, బాండేజ్ నుంచి విడుదల పొందలేవు. నువ్వు పని ఎలా చేయాలంటే దానివల్ల నీకు మైండ్ కంట్రోల్ రావాలి, నువ్వు పని ఎలా చేయాలంటే నీ దానివల్ల నీ మైండ్ విత్డ్రా అవ్వాలి. మనం పని చేసి మనసును పెంచేసుకుంటాం, అది బాగా అర్థం చేసుకోండి. పని చేసి మనసుని పెంచుకోకూడదు, పని చేసి మైండ్ విత్డ్రా చేసుకోవాలి. నువ్వు మాట్లాడి మైండ్ని పెంచుకోవద్దు, మాట్లాడి మైండ్ని విత్డ్రా చేసుకో. నీ పూజ వల్ల, నీ జపం వల్ల, నీ మెడిటేషన్ వల్ల, నీ సోషల్ వర్క్ వల్ల, నీ సెల్ఫ్లెస్ వర్క్ వల్ల మైండ్ విత్డ్రా అవుతా ఉండాలి. మైండ్ విత్డ్రా అవ్వదనుకో, దానివల్ల నీకు ఏదైనా పుణ్యం రావచ్చు, ఆధ్యాత్మికంగా నీకు సున్నా, నీ స్పిరిచువల్ స్టేటస్ మటుకు ఏం రాదు, ఆ రియలైజేషన్ రాదు, ఎన్లైటైన్మెంట్ రాదు, నువ్వు ఆధ్యాత్మికంగా నీకు ఉన్నత స్థితి రాదు. ఎప్పుడు నీ మైండ్ విత్డ్రా కాకపోతే, నువ్వు పని చెయ్యి, ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, ఏ చేసినా నీ మైండ్ పాతపడాలి, నీ మైండ్ కంట్రోల్ రావాలి. నిజంగా పనిచేసేవాడు కట్టండి, రియాక్షన్ లేకుండా పనిచేసేవాడు కట్టండి. అది కృష్ణుడు చెప్తాడు, పొంగిపోయి పొంగిపోయి చెప్తాడు. ముఖం ఎంత పెద్ద చేసేసుకుని వాడు డిస్కంఫర్ట్లో ఉన్నప్పుడు కూడా కంఫర్ట్లో ఉన్నాను అనుకుంటాడు. ఇప్పుడు తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి ఒకే తేడా. తెలివైన వాడు ఏం చేస్తాడండి, కష్టాన్ని తనదాకా రానివాడటండి. ఎవరివాడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వాడికి ఏ కారణం వల్ల కష్టం వచ్చిందని చూసి ఆ కారణంలో వీడు వెళ్ళగట్టండి. ఈ తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడండి, ఆ కష్టం వాడు దాకా వస్తుంది కానీ వాడికి తెలియగట్టండి. కృష్ణుడు అంటాడండి, పనిచేసే విధానం నీకు తెలుసు అనుకో, నువ్వు పనిచేసే విధానం ద్వారా నీ మైండ్ విచిత్ర అవుతాను అనుకో, నువ్వు భౌతికంగా డిస్కంఫర్ట్లో ఉన్నావు అనుకో ఫిజికల్గానే, అది డిస్కంఫర్ట్ అనిపించదు, నీకు కంఫర్ట్ అనిపిస్తుంది, ఎప్పుడు నీ మైండ్ విచిత్ర అవుతావు. రహస్యాలు ఇంటనే చెప్పాడు భగవంతుడు. కానీ అమెరికా మీద ఆటం బాంబులు మనకు అది చదవాలనిపిస్తుంది కానీ ఇది చదవాలనిపిస్తుంది. అదే మాట. భగవంతుడు ఉన్నాడా లేడా అనే సమస్య కాదు. మీకు ఆ నిజాన్ని నశించిన వెంటనే మీకు నిర్మాణ స్థితి కలుగుతుంది. అది మీరు భగవంతుడు ఉన్నాడా లేడా ఒక ఉన్నాడని నమ్మినా ఆ మీ నిజాన్ని నశించకపోతే నిర్మాణ స్థితి రాదు. మీకు భగవంతుడు తెలియకపోయినా నిజాన్ని తెలుస్తాను కదా, దాన్ని పట్టుకుని తన మూలంలోకి వెళ్తాం. దాని మూలాన్ని అది చూసిన వెంటనే నశిస్తుంది, డిస్ట్రాక్ట్ అవుతుంది. నిజానేని నువ్వు అనిపోవటం వల్ల అది పోతే నీకు భయం వేస్తుంది. నిజానేని పోవటం వల్ల నీకేమీ నష్టం లేదు, నువ్వు ఎవరిగా ఉన్నది నీకు తెలియబడుతుంది. నిజానేని పోతే నువ్వు పోతావని అనుకుంటున్నావు, నువ్వు పోవు, నువ్వు ఎవరిగా ఉన్నావో నీకు తెలియబడుతుంది. నిజానేని నశించిన వాడు కట్టండి, ఇప్పుడే ఇక్కడే ఈ లోకంలోనే శరీరం ఉండగానే, ఈ భౌతిక శరీరం ఉండగానే, శ్మశానానికి వెళ్ళకముందే వాడికి ఆ నిర్వాణ సుఖం, ఆ అంతటా ఉన్న సుఖం, ఆ నిర్వాణ సుఖం, ఆ ఆత్మసుఖం, ఆత్మశాంతి శరీరం మరణించక ముందే ఇప్పుడే ఎక్కడే నీకు అనుభవంలోకి వస్తున్నాడు భగవద్గీత. మీరు ఆడంబరంగా మాట్లాడొద్దు, ఇతరులు ఎవరైనా ఆడంబరంగా మాట్లాడుతుంటే వినొద్దు. మీరు ఆడంబరంగా ఏది రాయొద్దు, ఇతరులు ఎవరైనా ఆడంబరంగా రాస్తే చదవద్దు. ఇది ప్రమాదమే, అది ప్రమాదం. మనమే మాట్లాడక్కర్లేదు, ఇతరులు ఎవరైనా ఆడంబరంగా మాట్లాడుతుంది వింటూ నేర్చుకుంటే దానికి అనుకరణ వచ్చేస్తుంది. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ